ఇక 12వ మను ఈయన రుద్రసావర్ణి. ఒకనొకప్పుడు శిలాదుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఈ మహర్షి పరమశివభక్తుడు. ఆ కాలంలో శివుడికి వాహనం లేదు. ఈ శిలాద మహర్షి శివుణ్ణి మెప్పించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నీకు వాహనమయ్యే కొడుకు నాకు ఇవ్వమన్నట్టే, నీకు ఒక వాహనమయ్యే కుమారుణ్ణి ప్రసాదించు అంటే తథాస్తు. నీకు నాకు వాహనమయ్యే కుమారుడు పుట్టాలంటే, ఏది రుద్రుడంతటి వాడికి వాహనమయ్యే కుమారుడు పుట్టాలంటే చాలా కష్టపడాలి. అంత తేలిగ్గా కోరిక తీరదు. నేను 11 రూపాలతో ఉంటాను. ఈ 11 రూపాలనే కలిపి ఏకాదశ రుద్రులు అంటారు. నన్ను 11 రుద్రరూపములతో నువ్వు అభిషేకించాలి. అది కూడా లింగరూపము, ఇటు అర్చారూపము, రెండు ఉండాలట. ఏకాదశ రుద్రుడు అనే పేరుతో ఈశ్వరుడు లోకాన్ని రక్షిస్తున్నాడు. ఈ ఏకాదశ రుద్రలింగాలు పెట్టాలి. వెనకాల ఏకాదశ రుద్రులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంటుందండి. ఈ రూపములు పెట్టాలి. రూపముతో ఉన్నదాన్ని అర్చా అంటారు, అంటే విగ్రహాన్ని అర్చా అంటారు. లింగాన్ని లింగము అంటాం. గుణము లేనిది, లక్షణము లేనిది, లక్షణం ఉన్నది, రెండు ఉన్నది అన్నమాట లింగం అంటే. లింగమునకు సగుణము నిర్గుణము అని పేరు. సగుణ నిర్గుణములను ఎందుకన్నారు? ఉదాహరణకి ఇప్పుడు ఒక విగ్రహం ఉందంటే విగ్రహమునకు అన్ని కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు ఉంటాయి కనుక గుణములున్న రూపము కనుక దాన్ని సగుణ మార్గము అన్నాం. లింగం దగ్గరకు వచ్చేసరికి దానికి ముక్కులు, కళ్ళు, కాళ్ళు ఏమి ఉండవు. పోని అలాగని అస్సలు రూపం లేదంటే ఏదో ఒక ఆకారం కనపడుతున్నది. ఆకారం ఉండి ఆ ఆకారం మానవాకారం వంటి ఆకారం కాదు గనక దాన్ని సగుణ నిర్గుణముల మధ్యే మార్గము అన్నారు. అలా విగ్రహం అలా కాదు, పూర్తిగా మనం ఎలా ఉంటామో అలాగే మానవులు భగవంతుణ్ణి కాకపోతే మనకంటే ఒక 2 చేతులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటూ అర్చిస్తున్నాం. విష్ణు ఉన్నాడు, 4 చేతులతో ఆ మహానుభావుణ్ణి చక్కగా కూర్చోబెట్టో పడుకోబెట్టో అర్చిస్తున్నావా. రాముడు ఉన్నాడు, కోదండం పట్టుకుని మీకు ఎదురుగుండా విగ్రహం దగ్గరికి వెళ్ళగానే ఈయన రాముడని తెలుస్తోంది. ఇలా రూపముతో ఉన్నదాన్ని అర్చ అంటారు, రూపము లేని దానినేమో నిర్గుణ పరబ్రహ్మం అంటారు. లింగము ఈ రెండింటికి మధ్య మార్గం. నువ్వేం చేస్తావు? నాకు సగుణ రూపంతో అర్చన చెయ్యి, లింగరూపంతో అర్చన చెయ్యి, విగ్రహములు పెట్టు, విగ్రహములకు ఎదురుగుండా లింగములు పెట్టు. అలా నా ఏకాదశ రుద్రులను నువ్వు అభిషేకం చేయి, పూజ చెయ్యి, పుష్పాలు సమర్పించు, భక్తితో అర్చన చేస్తే అందులోంచి ఒక శక్తి వస్తుంది నీ దగ్గరికి. ఆ శక్తి ఒక ఫలం రూపంలో నీ చేతిలోకి వస్తుంది. ఆ ఫలం కూడా ఎలా వస్తుందిట? 11 లింగములు 11 విగ్రహములు పెట్టి వీటిని పూర్తిగా పంచామృతాలతో, గంగాజలంతో అభిషేకించిన తర్వాత, పువ్వులతో పూజించిన తర్వాత, నివేదన చేసిన తర్వాత, ఈ 11 లింగముల నుండి ఒక కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి కలిసిపోతుంది. ఆ కాంతి కలిసి ఒక ముద్ద అవుతుంది. ఆ ముద్ద ఒక ఫలం అవుతుంది. ఆ ఫలం నీ చేతిలోకి వస్తుంది. ఆ ఫలం నువ్వు తిను. తిన్నాక నీకు కుమారుడు పుడతాడు. ఆ ఫలం నువ్వు ఒక్కడివే కాదు, మళ్ళీ చెరిసగం భార్య నువ్వు తినాలి. తింటే నీ భార్య గర్భం ధరిస్తుంది. ఆ ఫలములో సగభాగం నువ్వు ముక్క రూపంలో తింటే, ఒక పెడ రూపంలో తింటే నీలో రేతస్సు అవుతుంది, నీ భార్యకి రజస్సు అవుతుంది. ఈ రేతస్సు రజస్సు కలిసి ఒక సత్పుత్రుని నీకు ఇస్తుంది. వాడు నాకు వాహనం అవుతాడు అని రుద్రుడు ఆయనకు వరం ఇచ్చాడు. వెంటనే ఆయన 11 సంవత్సరముల పాటు ఏకాదశి రుద్రుల యొక్క మూర్తులు, లింగములు ప్రతిష్ఠించి ఈశ్వరుడు చెప్పినట్టు అభిషేకించాడు. 11 సంవత్సరాలు గడిచాక ఈ లింగాల్లోంచి, ఈ విగ్రహాల్లోంచి ఒక దివ్యకాంతి ప్రసారమయ్యింది. ఈ 11 కాంతులు ఒక ముద్ద అయ్యాయి. ఆ ముద్ద అపూర్వమైన శివరూపం ధరించిందిట. చూస్తూ ఉండగా ఈశ్వరుడు కనపడ్డాడనమాట. దానికే ఏకాదశ రుద్రుల యొక్క దర్శనము అని పేరు. చాలా గొప్పది, శివపురాణంలో చాలా అపూర్వంగా ఉంటుంది ఈ ఘట్టం అనమాట. నందీశ్వరుడు యొక్క చరిత్ర అంటారు దాన్ని. అందులోనే బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళాహ చండకోదండహస్తాహ త్ర్యక్షాహ రుద్రాక్షమాలా సులలిత వపుషా శాంభవా మూర్తి భేదాహ రుద్రాహ శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యం అని ఈశ్వరుణ్ణి ఏకాదశ రుద్రుల కింద ధ్యానం చేస్తాం. బ్రహ్మాండమంతా వ్యాపించిన రూపములవి. శివుడి యొక్క 11 రూపాలు ఎటువంటివి? మొత్తం ఈ చరాచర జగత్తంతా వ్యాపించేట బ్రహ్మాండ వ్యాప్త దేహా. ఇంకా భసిత అంటే విభూతి చేత పూయబడిన శరీరములవి. శివుడు ఎక్కడైనా దర్శనమిచ్చాడంటే ఆయన నుదుట కొట్టొచ్చినట్టు విభూతి కనపడుతుంది. నుదుటికి, భుజములకి, వక్షస్థలానికి ఆపాదమస్తకం విభూతి ఉంటుంది. ఈ విధంగా ఒళ్ళంతా విభూతి. సంస్కృతంలో భసితము అంటే మనం తెలుగులో బూడిది అంటాం అనమాట. భసితమన్నా, భస్మమన్నా, విభూతి అన్నా, భూతి అన్నా, ఇవన్నిటికీ కూడా విభూతి అనే పేరు. ఆయన శరీరం అంతా విభూతి ఉంటుంది. హిమరుచాప అసమానా. ఇంకా ఆయన శరీరం ఎటువంటిది? హిమరుక్ అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఈశ్వరుడు తెల్లగా ఉంటాడనమాట. ఆయన శరీరం అంతా భుజంగై, సర్పములు ఉంటాయి, సర్పముల చేత చుట్టుకొని ఉంటాడు ఆయన. కంఠే కాలాహ, కంఠమునందు మాత్రం నలుపు ఉంటుంది. కాలాహ అంటే నలుపులు అనమాట. ఆ మొత్తం 11 మంది కంఠములు నల్లగా ఉంటాయి విషం పానం చేయటం వల్ల. కపర్దాహ, పెద్ద పెద్ద జడలు ఉంటాయి. కపర్ది అని ఎందుకన్నాం? జటాజూటములు ధరించినవాడు. కపర్దము అంటే జుట్టు. ఆ జుట్టు అట్టగట్టి ముడి వేసుకుని ఉంటే అప్పుడు వాడు కపర్ది. జుట్టు లేనివాడిని కపర్ది అనకూడదు. కాబట్టి పేరు పెట్టామంటే ఆ పేరు మళ్ళీ సార్థకమవ్వాలి. కంఠే కాలాహ, కపర్దాహ, కలిత శశికళాహ. మొత్తం 11 రూపాలకి నెత్తి మీద చంద్రరేఖ ఉంటుంది. శివుడు ఎన్ని రూపాలు ధరించినా ప్రతి రూపముకి పైన తల మీద చంద్రుడి యొక్క రేఖ, జాబిలి రేఖ ఉండాలి. చండకోదండహస్తాహ, తీవ్రమైన, బలమైన, గొప్పవైన, దృఢమైన కోదండములను, వెండ్లను, ధనుస్సులను చేతుల్లో పట్టుకుంటాడు ఆయన. త్రిక్షాహ, 3 కళ్ళు కలిగిన వాడు. రుద్రుడికి 3 కళ్ళు ఉంటాయి. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. రుద్రాక్షమాలా సులలిత వపుషాహ, ఆయన మెడ నిండా రుద్రాక్షమాలలు ఉంటాయి. రుద్రాక్షమాలలు మెడలో వేసుకుని లలితమైన శరీరంతో ఉంటాడు ఆయన. వపుహు అంటే శరీరం. ఆయన శరీరములన్నీ రుద్రాక్షమాలలు ధరించబడి ఉంటాయి. శాంభవాహ, శంభుని యొక్క రూపం. శంభుని యొక్క రూపమును శాంభవము అంటాం. శాంభవ తేజస్సు అంటే శంభుని యొక్క తేజస్సు అని అర్థం. మూర్తిభేదాహ, 11 రూపాల్లో కొంచెం మూర్తి భేదాలు అన్నమాట. ఆయన 11 రూపాలు ధరిస్తాడు, కించిత్ కించిత్ తేడా ఉంటాయి. ఆయన రూపములు రుద్ర రూపములు, అందుకే రుద్రాహ అంటే 11 మంది రుద్రులు బహువచనం అన్నమాట. శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవాహ, ఆయన 11 రూపములలో కనబడగానే రుద్ర సూక్తములు చదువుతారు జనాలంతా. ఆ రుద్ర సూక్తములలో ఆయన మహామహిమని వర్ణించారు. రుద్ర సూక్తాలు అంటే శివుడు ఎలా ఉంటాడు, ఆయన మహిమ ఎటువంటిది అని వర్ణిస్తారు. భూమి ఆకాశాలు నిండే రూపం కలిగిన వాడు, పాతాళం నుంచి స్వర్గం దాకా వ్యాపించిన మహానుభావుడు, భువనములంతా వ్యాపించి ఉంటాడు అంటూ ఆయన గురించి వర్ణించబడేదాన్ని రుద్ర సూక్తం అంటారు. ఆ రుద్ర సూక్తముల ద్వారా ప్రకటింపబడిన వైభవము కలిగినటువంటి వాడు. అటువంటి రుద్రుడు యొక్క రూపములు నహ, మాకు సౌఖ్యం సుఖమును ప్రయచ్చద్దు ఇచ్చుగాక, మాకు సుఖమిచ్చుగాక అని ధ్యానం చేస్తారన్నమాట. ఆ ధ్యానానికి మెచ్చుకుని ఈశ్వరుడు ఆ రూపాలు ఉపసంహరించి కాంతితోటి ఒక ఫలం ఇచ్చాడు. ఆ ఫలం 2 భాగాలు చేశాడు ఈ శిలాదుడు. ఒక భాగం తాను తిన్నాడు, ఒక భాగం భార్యకిచ్చాడు. ఈ రుద్రుని యొక్క అనుగ్రహం వల్ల, ఈ సంతాన ఫలం వల్ల ఆయన భార్య గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. అతడే నందీశ్వరుడని పిలువబడ్డాడు. శిలాదుడి యొక్క కుమారుడే ఇవాళ మనకి నంది. ఈ నందీశ్వరుడని పేరు కలిగిన మహానుభావుడు అచ్చం రుద్రుడి లాంటి మరొక రూపం ధరించిన వాడు. నెత్తి మీద కొమ్ములు ఉండేవిట, చేతిలో సోలం ఉండేదిట, 10 చేతులు ఉండేవిట. హఠాత్తుగా చూస్తే శివుడేమో అనిపించేవట. ఆయన ఈశ్వరుణ్ణి సేవించి ఆయన అనుగ్రహంతో ఆయనకి వాహనం అయ్యాడు. శివుడు ఆయన మెచ్చుకుని, నువ్వు వృషభ రూపంలో ఉండు, కలియుగాంత వరకు నా ఆలయాల్లో ఎక్కడైనా సరే నువ్వు ఎదురుగుండా నంది రూపంలో ఉండు. నేను నీవు లేకుండా ఎక్కడికి వెళ్ళను. నువ్వు ధర్మమూర్తివి కానీ శాంతమూర్తివి. నీ శరీరము నుంచి ఒక మహానుభావుడు పుడతాడు. అతడు నీ వంటి రూపంతో ఉంటాడు. శివుడికి 6 రూపంలోనూ ఉంటాడు. అతడు భవిష్యత్తులో రుద్ర సావర్ణి అనే పేరుతో 12వ మనువు అవుతాడు అని వరం ఇచ్చాడు. ఆ నందీశ్వరుడి పుత్రుడు అన్నట్టుగానే నందీశ్వరుడు ఎలాగో శివుడికి వాహనమయ్యాడు, నందీశ్వరుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు రుద్రుడి వంటి రంగుతో, రుద్రుడు తెల్లగా ఉంటాడని చెప్పుకున్నాం కదా, రుద్రుడు అంటే చంద్రుడి వెన్నెల వంటి కాంతితో ఉంటాడు, చాలా స్వచ్ఛముగా తెల్లగా ఉంటాడు ఆయన, చల్లగా ఉంటాడు ఆయన, ఆ కాంతితో పుట్టి చూచేవాళ్ళకి ఈయన మరొక రుద్రుడేమో అన్నట్టుగా ఉండేవాట, మారట రుద్రుడేమో అన్నట్టుగా ఉండేవాట. ఆయన కూడా నందీశ్వర పుత్రుడు రుద్రసావర్ని ప్రస్తుతం కైలాసంలో తన భవిష్యత్తులో వచ్చే పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పదవి రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడు ఇంకా క్యూలో చాలామంది ఉన్నారు. 8వ మరువు గారు వెళ్ళాలి సూర్యసావర్ని, ఆ తర్వాత దక్షసావర్ని వెళ్ళాలి, ఆ తర్వాత బ్రహ్మసావర్ని వెళ్ళాలి, ఆ తర్వాత ధర్మసావర్ని అవ్వాలి, 12వ వాడుగా రుద్రసావర్ని వస్తాడు. ఈ రుద్రసావర్ని అనేవాడు మొత్తం మీద నందీశ్వర పుత్రుడు కైలాసంలో ఉన్నాడు, తన పదవీ కాలం వచ్చేదాకా ఎదురు చూస్తూ రుద్రుణ్ణి సేవిస్తున్నాడు. 12వ మరువు కాలంలో ఆయన మనువు అవుతాడు. ఆ కాలంలో ఆయన మనువై మళ్ళీ భూమండలంలో ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇక ఆయన కాలంలో ఎక్కడ చూసినా శైవక్షేత్రాలు పరిఢవిల్లుతాయి, శివక్షేత్రాలు తెగ పెరిగిపోతాయి. ఏ వేపు చూచినా శివపూజ చేసేవాళ్ళు, కార్తీక మాసం అంతా స్నానాలు చేసేవాళ్ళు, భస్మంతో శివుణ్ణి అభిషేకించేవాళ్ళు, పంచామృతాలతో అభిషేకించేవాళ్ళు, బిల్వపత్రాలతో పూజించేవాళ్ళు, రుద్రయాగములు చేసేవాళ్ళు తెగ పెరిగిపోతారు. ఒక్కొక్క మరువు కాలంలో ఒక్కొక్క ధర్మం పెరుగుతుందనగా, ధర్మసావర్ణి కాలంలో వైష్ణవ ధర్మం పెరుగుతుంది, రుద్రసావర్ణి కాలంలో రుద్రాలయాలు పెరుగుతాయి, అన్నీ కలిపి చెట్ల చివరికి భగవంతుడు ఒకడేనా నిరూపిస్తాయి. ఆ కాలంలో ఋతధాముడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. 12వ మనువు రుద్రసావర్ణి కాలంలో ఋతధాముడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతి తపస్వి, సుతపుడు, తపోమూర్తి, తపోధనుడు, తపోనిధి, తపోధృతి వీళ్ళు సప్త ఋషులు అవుతారు. అందులో ఈ సుతపుడు అనేవాడు సామాన్యుడిగా సుమా కశ్యప ప్రజాపతి సుతపుడు అంటే, సుతపుడు అనే వాడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు, తర్వాత వసుదేవుడు అయ్యాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో విష్ణువు మళ్ళీ సప్త ఋషుల్లో ఒకడి కింద మారుస్తూ ఉంటాడట. మీకు గుర్తుండే ఉంటుంది, స్వయంభువ మరువు కాలంలో సుతపుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు, బ్రహ్మ మానస పుత్రుడు ఆయన. ఆయన భార్య పేరు సూర్జిత, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే పరమభక్తురాలన్నమాట ఈ సుతపుడు. పురుషిని, ఆవిడకి మరో పేరు పురుషిని. ఈ పురుషిని సుతపుడు దంపతులు ఎప్పుడు మొదటి మనువు కాలంలో వీళ్ళు విష్ణువు కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు మెచ్చుకొని ఈ పురుషునికి సుతపుడికి విష్ణువు దర్శనమిచ్చాడు. నిజానికి వీళ్ళు మోక్షం కోసం తపస్సు చేశారట, కానీ తీరా విష్ణువును చూడగానే, ఆ అందాన్ని చూడగానే తట్టుకోలేక, ప్రభు మాకు నీ వంటి కొడుకు కావాలన్నారట. ఆయన నవ్వి, దుర్గమమైన అపవర్గం కోరక, అంటే నా సన్నిధానం కోరుకోక, మోక్షం కోరుకోక, కుమారుడు కావాలన్నారు. అది కూడా ఎన్నిసార్లు అన్నారట, పుత్ర 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 అన్నారట అండి. అయ్యి ఒకసారి అంటే వదిలిపోయేది, 3 సార్లు పుత్ర 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 అన్నారు. మీరు నా కోసం తపస్సు చేశారు 12,000 సంవత్సరాలు, ఇన్నేళ్ళు తపస్సు చేసి మోక్షం అడక్క నా వంటి కొడుకు కావాలని 3 సార్లు పుత్ర 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 అన్నారు. అందువల్ల నేను 3 జన్మలు మీకోసం ఎత్తుతాను, నా వంటి కొడుకులు పుట్టరు, నేనే పుట్టాలన్నాడు ఆయన. నా వంటి కొడుకులు ఎక్కడి నుంచి దొరుకుతారు, కాబట్టి నేనే పుత్రుండై పుడతాను, ఈ 3 జన్మల్లో మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తాను అని ఆ వరం నిలబెట్టుకోవడానికి మొదటి జన్మలో పురుషిని గర్భుడు అనే పేరుతో పుట్టాడు. తెల్లగా ఉండేవాటప్పుడు ధవళ వర్ణంలో పుట్టాట. ఆ తర్వాత మళ్ళీ వాళ్లే 2వ జన్మెత్తారు. అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచ వేషముడన్న త్రితసేంద్రానుజుడన ఈ ద్వితీయ భవమునన్. మళ్ళీ ఈ పురుషిని అదితిగా పుట్టింది, సుతపుడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు. అప్పుడు 2వసారి ఇచ్చిన మాట ప్రకారంగా వామనుడనే పేరుతో, ఇంద్రుడికి తమ్ముడు గనక ఉపేంద్రుడనే పేరుతో అరుణవర్ణంతో పుట్టాడు. ఎర్రని రంగుతో ఉదయిస్తున్న సూర్యుడి వంటి కాంతితో పుట్టాడు. అది 2వ జన్మ. సరే, బలిచక్రవర్తిని భంజించాడు. మళ్ళీ 3వ జన్మలో వసుదేవుడిగా దేవకిగా వాళ్ళు పుట్టారు. ఈ 3వ జన్మలో కృష్ణుడిగా పుట్టాడు ఆయన. ఈ 3 జన్మలు అయ్యాక వాళ్ళు మోక్షం పొందారు. మోక్షం పొందాక మళ్ళీ సుతపుడు అన్నట్ట, కృష్ణ ధర్మ సంస్థాపన చేయటం చాలా అవసరం కదా అన్నట్ట. హాయిగా మోక్షం పొందంటారా బాబు, మీకు జన్మ ఉండదురా అంటే వినిపించుకోవట్లేదు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాలని కోరిక వచ్చింది, కాబట్టి నువ్వు పుట్టకుండా అయోనిజుడివై నా లోకం నుంచి, ఎవరి కడుపులోంచి పుట్టకుండా బ్రహ్మ ముఖంలోంచి బయటకు వచ్చి సుతపుడు అనే పేరుతో సప్త ఋషుల్లో చేరి కొంతకాలం పాటు ధర్మాన్ని వ్యాప్తి చేసి తిరిగి వైకుంఠానికి వచ్చి, ఇది జన్మెత్తడం కాదు గనక, అయోనిజుడు గనక పుట్టడం ఉండదు గనక నీకు ఏ విధమైన నష్టాలు ఉండవు, మానవ లోకంలో ఉండే దుఃఖాలు ఉండవు, తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టినవాడికే కష్టాలు వస్తాయండో. అలా కాకుండా భగవంతుడి శరీరం నుంచి వచ్చినవాడు ఉంటాడే, వాడికి స్వేచ్ఛ, వాడికి జరామరణాలు ఉండవు, ఆ విధముగా నీవు తరిస్తావు, ధర్మ సంస్థాపన చేస్తావు అన్నట్ట. ఆయనే ఈ 12వ మనువు కాలంలో సప్త ఋషుల్లో ఒకడవుతాడనమాట. ఇది 12వ మనువు రుద్రసావర్ణి మనువు కాలం యొక్క విశేషం.